சுபத்ரம் கர்ணேபிஷ்ருணுயாமதேவாஹ பத்ரம் பஶ்யேமாக்ஷபிர்யஜத்ராஹ ஸ்திரைரங்கைஸ்துஷ்டுமாகும்சஸ்தனூபிஹ வ்யஷேமதேவஹிதம் யதாயுஹ ஸ்வஸ்தி ந இந்த்ரோ வ்ருத்தஶ்ரவாஹ ஸ்வஸ்தி ந பூஷா விஶ்வவேதாஹ ஸ்வஸ்தி நஸ்தார்க்ஷ்யோ அரிஷ்டநேமிஹ ஸ்வஸ்தி நோ ப்ருஹஸ்பதிர் ததாது ஓம் ஶாந்தி ஶாந்தி ஶாந்தி.
ரெண்டவ அத்தியாயம் ரெண்டவ கண்டம் 9வ மந்திரம்.
வித்யதே ஹ்ருதய க்ரந்திஹ சித்யந்தே ஸர்வ ஸம்ஶயாஹ க்ஷீயந்தே சாஸ்ய கர்மாணி தஸ்மின் த்ருஷ்டே பராவரே.
ஞானம் ஃபலம் குறிஞ்சி குருகாரு இக்கட போதிஸ்துனாரு. నేను ఆత్మస్వరూపాన్ని ఆ బ్రహ్మ చైతన్యమే నా యొక్క నిజమైనటువంటి అసలైనటువంటి స్వరూపం అని ఎవరైతే తెలుసుకుంటారో గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదివి శ్రద్ధతో బహుకాలంగా శాస్త్ర శ్రవణం చేయడం వల్ల ఆ చదవడానికి ముందు కూడా ఆ యొక్క విద్యార్థికి శిష్యుడికి అన్ని సద్గుణాలు కలిగి ఉండాలి. వివేకం, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, మంచి మనస్సు, చెడు అలవాట్లు లేకుండా అన్నీ మంచి అలవాట్లతో నిష్ఠ ఆచారాలు కలిగినటువంటి, గురుభక్తి కలిగినటువంటి, శాస్త్రభక్తి కలిగినటువంటి, ఈశ్వరభక్తి కలిగినటువంటి వ్యక్తి, ఆచారపరుడైనటువంటి, సంప్రదాయ విధుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి చదివితే శ్రద్ధతో ఏం ఫలితము అంటే ఈ మంత్రంలో చెప్తున్నారు, భిద్యతే హృదయ గ్రంథి. హృదయంలో ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి సంశయాలు, అజ్ఞానం అనర్థం, సంశయం అనేటువంటి తర్వాత చెప్పబోతున్నారు. హృదయ గ్రంథి అంటే ఆత్మ అజ్ఞానం అనర్థం. ఆత్మ అజ్ఞానాన్నే హృదయ గ్రంథి అంటారు. ఆ అజ్ఞానం అనేటువంటిది మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మనల్ని కట్టిపడేస్తున్నది అని అర్థం. గ్రంథి అంటే ముడి. ఆ అజ్ఞానం అనే ఆత్మ అజ్ఞానం మనల్ని ఏం చేస్తుంది, ఆత్మని తెలుసుకోకుండా బంధిస్తున్నది మనల్ని. ఆ బంధించడం వల్ల ఏమవుతుంది, మనం దుఃఖంలో మునిగిపోతున్నాం. సాధారణంగా దుఃఖంలో ఉంటాం, దుఃఖం వస్తుందేమో అని భయపడతాం. సుఖంగా ఉన్నప్పుడు కూడా, సుఖంలో ఉన్నప్పుడు ఈ సుఖం పోతుందేమో అని భయపడతాం. సుఖం వచ్చేటప్పటి వరకు సుఖం రాలేదే అని దుఃఖపడతాం. సుఖం వచ్చిన తర్వాత ఈ సుఖం పోతుందేమో అని దుఃఖపడతాం. మనం ఎప్పుడండి మనం సుఖంగా ఉండేది అంటే, సుఖంగా ఉండడం అనేది లేదు. అందుకని సుఖంలో కూడా దెర్ ఈజ్ ఎ పొటెన్షియల్, బీజ రూపంలో దుఃఖం ఉంది అని చెప్తారు మన వాళ్ళు. సుఖంలో కూడా, ఆనందంలో కూడా బీజ రూపంలో దుఃఖం ఉంది. ఏమిటండి అది బీజ రూపంలో ఉన్న దుఃఖం అంటే, ఈ సుఖం పోతుందేమో, ఎంతకాలం ఉంటుందో తెలీదు, ఎప్పుడు పోతుందో ఏమో కూడా తెలియదు. చెప్పిపోతే పర్వాలేదు, నేను ఒక వారం రోజులు ఉంటాను తర్వాత వెళ్తానని చెప్పి వెళితే పర్వాలేదు. అలా కాదు కదా, మనకు చెప్పకుండా సడన్గా అకస్మాత్తుగా మాయమైపోతుంది సుఖం. పొద్దున నవ్వుతూ నవ్వుతూనే ఉంటా, మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏదో ఒక సమస్య వచ్చి మీద పడుతుంది, మనసులో దుఃఖం అన్న. కాబట్టి అందుకని మన వాళ్ళు చెప్తారు, ప్రతి సుఖంలో కూడా బీజ రూపంలో ఒక దుఃఖం ఇమిడి ఉంది. ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా అటువంటి దుఃఖంతో మిశ్రితమైనటువంటివే అని చెప్తున్నాయి. ఈ దుఃఖానికి కారణమేమిటి? ఆత్మ అజ్ఞానం, నన్ను నేను తెలుసుకోకపోవడం. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆత్మని తెలుసుకుంటారో వాళ్ళకి భిద్యతే, ఈ ఆత్మ అజ్ఞానం పోతుంది, అది ఫలం. తర్వాత ఏం చెప్పారు, ఈ ఆత్మ అజ్ఞానం వల్ల వచ్చే సంశయాలన్నీ ఉన్నాయి చూసారా. జ్ఞానం రావడానికి ముందు సంశయాలు ఉంటాయి కదా, ఒకటే రెండు అనేక రకమైనటువంటి సంశయాలు, డౌట్స్ అంటాం. ఇదేమిటి, అదేమిటి, ఇది ఎందుకు జరుగుతోంది, అదెందుకు జరుగుతోంది, ఎన్ని మనకు తెలియదు, ఏమీ తెలియదు, అన్ని సంశయాల మయం, మన తలంత సంశయాల మయం. ఐ డోంట్ నో అంటారు ఇప్పుడు అమెరికన్ స్టైల్ అనమాట. ఐ డోంట్ నో అంటే భుజాలు ఎగరేస్తే యూఆర్ మోడర్న్ పర్సన్ అని అర్థం. ప్రతిదానికి ఏమిటంటే ఐ డోంట్ నో. మరి ఏమి తెలుసయ్యా నీకంటే? ఏం తెలుసండి, పొద్దున్న తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాను, నిద్ర వస్తే నిద్రపోతాం, ఏదో కొంచెం తెలుసు అన్నట్లుగా తెలుసు, కానీ మనకు అన్నీవి తెలియదు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఎవరైతే ఈ జ్ఞానం పొందుతారో, ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళకి అన్ని సర్వ సంశయాః ఛిద్యంతే, అన్ని సంశయాలు కూడా నశిస్తాయి, ఛేదించబడతాయి. ఎటువంటి సంశయాలు ఉన్న వాళ్ళకి డౌట్ ఫ్రీ పర్సన్ అన్నారు. ఎంత ఆనందం చూడండి. డౌట్ ఫ్రీ అంటే ఏమిటి మాటలా? ఏదైనా ఒక విద్య గురించి దానికి లోతుపాతలు మనం తెలుసుకున్నామంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మామూలు విద్యలే, దాని గురించి ఎటు సంశయం లేకుండా అంత ఐ నో ఫుల్లీ అని అన్నారు. ఆత్మ గురించి కూడా అలాగే తెలుసుకుంటే, ఈ జగత్ ఏమిటి, ఈ దేవుడేమిటి, ఎక్కడున్నాడు అసలు, ఉంటే ఆయన ఏమిటి, ఆడవా మగ, ఆయన ఎందుకు ఈ సృష్టి చేశాడు, చేస్తే అన్నీ మంచివే చేయొచ్చు కదా, ఇట్లాంటి కూవన్ రివరు పెట్టాడు, మామూలు మంచినీళ్ళు పెట్టాడు, మంచినీళ్ళు దొరకకుండా చేస్తున్నాడు, అందులో పెట్టినవాడు దోమలు ఎందుకు పుట్టించాలి, ఇవన్నీ ఎన్ని సంశయాలు. మన పిల్లల గురించి సమస్యలు, సంశయం, మన పిల్లల మనసే మనకు తెలియదు, పెద్ద సంశయం, ఏం ఆలోచిస్తాడో నాకే తెలియటం లేదండి అంటాడు. వాళ్ళు ఎలా సెటిల్ అవుతారా అనేది ఒక సంశయం. ఎన్ని సంశయాలు, జీవితమే సంశయాల మయం. దీనికి ఎప్పుడు అడ్డుకట్ట వేసేది అంటే, దీన్ని ఎప్పుడు ఆపేది మనం? ఈ సంశయాల నుంచి బయటపడటమే ఆనందం. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ సంశయాలన్నిటి నుంచి బయటపడగలుగుతావు. చిద్యంతే సర్వ సంశయాహ అన, అంటే ప్రవాహ రూపంలో ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సంశయాలు గంగా ప్రవాహంలాగా ప్రవహిస్తున్నాయి. అంతేకాదు ఇంకొక బెనిఫిట్ ఏంటి, ప్రయోజనం, అస్య కర్మాణి క్షీయంతే. అస్య అంటే ఆ యొక్క జ్ఞాని యొక్క కర్మాణి, ఈ కర్మాల గురించి చెప్పాలి, కర్మలు, దాని గురించి నేను వివరిస్తున్నాను. ఆ రోజు పోయిన క్లాసులో మనం తత్వబోధలో చూసాం మూడు రకాలైనటువంటి కర్మలు ఉన్నాయని, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచితము అంటే పోయిన జన్మలో చేసినటువంటిది, అంతకుముందు జన్మలో చేసినటువంటి కర్మలు, కర్మ ఫలం అని అర్థం. కర్మాణి అంటే ఏమిటి, కర్మ ఫలం. దానికి ఎందుకు సంచితం అని పేరు వచ్చింది అంటే, సంచిలో అన్ని చేరవేసుకుంటాం కదా, ఒకటొకటి ఒకటొకటి చేర్చుకుంటాం, అందుకని ఆ కర్మకి సంచితం అని పేరు. సంచితం అని పేరు. అనేక జన్మలు ఎత్తివచ్చాడు కదా ఈ జీవుడు, ఆ అనేక జన్మల్లో చేసినటువంటి కర్మలు వరుసగా నిలుచున్నాయి క్యూలో. ఎప్పుడెప్పుడు ఏదేది పండితే, మనం ఇంట్లో మామిడి పండ్లు మగ్గ వేయడానికి వేస్తాం చూసారా, అన్ని ఒక 100 పండ్లు 200 పండ్లు అక్కడ వేస్తాం. వేసిన తర్వాత ఏం చేస్తారు, రోజు చూస్తారు ఏ పండు పండిందా అని చెప్పి తీసి బాగా అంతా రౌండ్ రౌండ్ చూసి అటు ఇటు అంతా చూసి ఆహా పర్వాలే ఈరోజు తినచ్చు ఈ ఫ్రూట్ అంటాం. అంటే ఏమిటి, తయారై ఉన్నది అని అర్థం, పక్వమై ఉన్నది అని అర్థం. ఆ పక్వమైన దాన్ని ఏం చేస్తాం, ఫలం అవ్వడం వల్ల తింటాం, ఫలాన్ని అనుభవిస్తాం. అదేవిధంగా ఈ సంచిత కర్మం కూడా రకరకాల కర్మలన్నీ ఒక చోట వేశాం, అందులో ఏది పండుతుందో కరెక్ట్గా ఆ పండినటువంటిది రెడీగా ఉంటుంది, రన్నింగ్ రేసుకి రెడీగా ఉన్నట్లుగా రెడీగా ఉంటుంది. ఏమవుతుంది, ఆ శరీరాన్ని తీసుకుంటుంది ఆ కర్మ దానికి తగ్గట్టుగా. ఈ కర్మ మనిషి జన్మకు వచ్చేటటువంటి అర్హత ఉన్నదైతే మనిషి జన్మ తీసుకుంటుంది, లేదా మిగతా ఉన్నాయి కదా జీవరాశులు, కోతి, పిల్లి, నక్క, కుక్క, ఇవన్నీ కూడా ఆ కర్మకి తనిగినట్లుగా దాని శరీరం తీసుకుంటుంది. అది సంచిత కర్మ అంటే. మిగతా సంచితాలన్నీ ఏం చేస్తాయి, నెక్స్ట్ లైఫ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఓకే నీ టర్న్, వెళ్ళిరా అని చెప్పి ఆ కర్మని వదిలిపెట్టి ఆ జీవుడు ఆ శరీరంలోకి వెళ్తాడు. ఆ కర్మని అనుభవిస్తున్నప్పుడు ఏమంటాం దాన్ని, ప్రారబ్ధం అంటాం. ఆరబ్ధం కర్మ ప్రారబ్ధం అని అర్థం. ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా ఏం కర్మ, ప్రారబ్ధ కర్మ. పుణ్య ప్రారబ్ధం అనండి, పాప ప్రారబ్ధం ఏదైనా కావచ్చు. బాగా క్లాసు వింటూ ఉంటే ఆనందంగా పుణ్య ప్రారబ్ధం అనుకొని వింటూ ఉంటే ఎక్కడి నుంచో దోమ వచ్చి టక్కున కూడుతుంది, అదేమిటి పాప ప్రారబ్ధం కదా. ఆనందంగా వేరే సరికైన ఉండలు తింటూ ఉంటే ఎక్కడో చేదు పప్పు వస్తుంది అనుకోండి, ఆనందంగా తింటూ ఉంటే అక్కడే ఎందుకు రావాలి చేదు పప్పు, అది బ్యాడ్ ప్రారబ్ధ అని అర్థం కదా. అలాగే మన జీవితంలో కూడా సుఖ పుణ్య ప్రారబ్ధ, బ్యాడ్ ప్రారబ్ధ రెండు సైమల్టేనియస్గా వెళుతూ ఉంటాయి. ఎక్కడ బ్యాడ్ ప్రారబ్ధంతో ఎక్కడ గుడ్ ప్రారబ్ధంతో మనకు తెలియదు, అది అనుభవించినప్పుడే తెలుస్తుంది. అంతన తలరాత అంటాం. అదే బాగా జరుగుతూ ఉంటే ఎంత మంచి ప్రారబ్ధం అండి, ఆయనకి మంచి పుణ్యం చేసుకున్నాడండి అంటాం, అదృష్టవంతుడు అంటాం, అది ప్రారబ్ధం. అంటే ఆగామి అంటే ఏమిటి, ఆగచ్చతి ఇది ఆగామి అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనులన్నిటి కూడా ఫలం రెడీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చేసే పనులకి, దీన్ని ఆగామి అంటాం. మనం అనుభవించేది ప్రారంభం, ఇప్పుడు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత జన్మలో జ్ఞానం రాకపోతే తర్వాత జన్మలో అనుభవించి తీరాలి. అవన్నీ ఏమవుతాయి, ఈ జన్మలో నుంచి ఈ జన్మ అయిపోయిన తర్వాత ప్రారంభం అయిపోగానే ఈ శరీరం వదిలిపెడతాడు, ఆగామి ఏమవుతుంది, ఈ సంచితంలో చేరుతుంది, ఈ మూట కాస్త బరువు ఎక్కుతుంది అన్నమాట. ఈ ఆగామి అంతా సంచితంలో చేరుతుంది. అయితే సరేనండి, ఇప్పుడు ఏమిటంటారు సంచితం ప్రారబ్ధం ఆగామి అంటే, ఆ జ్ఞానికి తస్మిన్ దృష్టే పరావరే, ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతారో తస్మిన్ దృష్టే, ఈ ఆత్మని తెలుసుకుంటారో, ఎప్పుడైతే ఈ బ్రహ్మస్వరూపాన్ని తనే అని తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి ఆ సమయంలో, అప్పుడు ఆ జీవన్ముక్తి కాలంలో అని అర్థం. ఆ జీవన్ముక్తి కాలంలో ఏమవుతుంది, సర్వకర్మాణి క్షీయంతే, క్షీణించిపోతాయి అన్నమాట అన్ని. ఇంకా సంచితం అంతా బ్యాంక్ కదా, ఇంకా సంచి అంతా ఖాళీ. ఈ ఆగామి కూడా సంచితంలో చేరిందిగా, ఈ ఆగామి ఖాళీ. కాబట్టి ఏమిటి, నెక్స్ట్ బర్త్కి ఇంకా మనకేం ఉండదు, పుణ్యకర్మ ఉండదు, పాపకర్మ ఉండదు, ఫ్రెష్ అన్నమాట మనం ఆ జ్ఞానం కలిగితే. లేకపోతే ఏం జన్మ వస్తుందో చెప్పలేం, బల్లో పిల్లో ఏం జన్మ వస్తుందో చెప్పలేం. ఎందుకంటే ఆగామి సంచితంలో ఏముందో మనకేం తెలుసు, చాలామంది అనుకుంటారు ఈ జన్మ మనిషి జన్మే కదండి, వచ్చే జన్మ నిజంగా నాకు మనిషి జన్మే వస్తుంది, ఇంకా హై జన్మే వస్తుంది, ఎందుకంటే చాలా పుణ్యం చేశానండి నేను అంటాడు. నువ్వు పుణ్యం చేశావయ్యా, అక్కడ సంచితంలో ఏది పవర్ఫుల్గా ఉన్నదో, ఏది పండి రెడీగా ఉన్నదో ఎవరికి తెలుసు కదా, దాని ప్రకారం కదా జన్మ వస్తుంది. అందుకనే మన మహానుభావులు అందరూ చెప్తారు, ఇప్పిరవి తప్పినాలు ఎప్పిరవి వాయిక్కుము అంటారు వాళ్ళు తమిళంలో కదా. ఈ జన్మ గనక తప్పింది అంటే పోయిందంటే ఇంకే జన్మ వస్తుందో చెప్పలేము, అందుకనే ఈ జన్మలోనే ముక్తి పొందు అని చెప్పి అంటారు. అందుకని ఏమవుతుంది, ఈ ఆగామి సంచితం అన్నీ కూడా భస్మమైపోతాయిట. భస్మత్సాత్ కురుతేర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఈ జ్ఞానం అనేటటువంటిది సంచిత ఆగామి కర్మల్ని భస్మం చేసేస్తుందిట, నామరూపాలు లేకుండా చేసేస్తుంది. ఆ జ్ఞానానికి అంత శక్తి ఉన్నది. మరి ప్రారంభం ఏమవుతుంది అంటే ప్రారంభం అనుభవిస్తూ ఉంటాడు అంతే. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ ప్రారంభం అంటదు జ్ఞానిని, దానివల్ల దుఃఖం కానీ బాధ కానీ ఉండదు, ప్రారంభం వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా. ఆ శరీరం అంతకాలం ఉంటుంది అంతే. అది క్షీయంతే అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు ఎలా పొందగలుగుతాడండి, భజన చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల పొందలేడు. జన్మ జన్మల సంస్కారం ద్వారా శాస్త్రం చదవాలనే కోరిక కలిగి శాస్త్రం చదివి అది అర్థం చేసుకొని, అర్థం చేసుకున్న తర్వాత నిష్టని పొంది, ఆ నిష్ట తర్వాతనే ఇవన్నీ జరుగుతాయి. అంటే ఎంత శ్రద్ధతో చదవాలి, కమిట్మెంట్ ఉండాలి శాస్త్రం చదవాలి అంటే. ఇదంతా ఫలం అన్నమాట. ఇంత ఫలం ఉన్నప్పుడు ఆ శాస్త్రం చదవడం ముఖ్యమా కాదా? అజ్ఞానమే దుఃఖ కారణం. దుఃఖాన్నించి బయటపడాలని కోరుకుంటామే కానీ ఈ దుఃఖ కారణమైనటువంటి అజ్ఞానాన్నించి బయటపడాలని కోరుకోవడం లేదు, తెలియడం లేదు మనుషులకి. దుఃఖం వద్దండి నాకు, దుఃఖమే రాకూడదు. శాస్త్రం అడుగుతుంది దుఃఖం వద్దంటున్నావు కదా, అసలు దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసా నీకు అని అడుగుతున్నది శాస్త్రం. అది తెలియదే, దుఃఖం వస్తున్నది వద్దంటున్నానే కానీ అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుందని చెప్పి ఆలోచించడు మనిషి. ఆలోచన పరుడు అవ్వాలి కదా. శాస్త్రం చెబుతుంది దుఃఖానికి కారణం నీ అజ్ఞానమే. సరే మరి అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలంటే వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి చదువు, శాస్త్రం చదువు. ఆత్మ గురించి చెప్తారు ఆయన, ఆత్మ గురించి చెప్పినప్పుడు నీకు అది చిన్న చిన్నగా అర్థం అవుతుంది. ఒక క్లాసు, రెండు క్లాసులు, మూడు క్లాసులు ఏంటి, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు కూడా అర్థం కాదు. తలా తోక ఏమీ తెలియదు శాస్త్రంలో. ఏమిటండి ఇదేమైనా అంతుబట్టే విషయమేనా అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొన్ని కొన్ని శ్లోకాలు మంత్రాలు చెప్తూ ఉంటే ఈ జన్మకి ఇది నాకు అర్థమయ్యేనా అని అనిపిస్తుంది. కానీ శ్రద్ధతో పట్టు విడవకుండా కనుక చదివితే నాకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం అవుతుందండి? ఇవాళ అర్థం కాకపోతే రేపు అర్థం అవుతుంది. ఏముంది, ఒక క్లాసు 4-5 సార్లు చదవడంలే కొంతమంది అర్థం కాకపోతే ఏం చేస్తారు? చదివిన క్లాసే చదువుతున్నారా లేదా? అర్థం కావడాలని చెప్పి మానే సృష్టి చేస్తాం స్కూల్లో నుంచి కాలేజీ నుంచి బయటికి. వర్ష పాస్ అవ్వాలి కదా, ట్యూషన్ పెట్టించుకుంటాం, స్పెషల్ ట్యూషన్, ఎక్స్ట్రా ట్యూషన్, ట్యూటోరియల్ కాలేజీలో చేరతాం, బాగా చదువుతాం, కొంచెం ఇంప్రూవ్ అవుతాం. అది ఎలా చేస్తున్నామో ఇది అంతే కదా. అందుకని చాలామంది వేదాంతం క్లాస్కి వచ్చి మొదటి క్లాసులోనే అంతా పూర్తిగా అర్థమైపోవాలని చెప్పి కూర్చుంటారు. మొదటి క్లాసు కాదు, 30 క్లాసులు కూర్చున్నా కూడా అసలు అర్థమవుతుందా కాదా సందేహం. 30 క్లాసులు కూడా కాదు, 3 సంవత్సరాలు కూర్చున్నా కూడా అర్థమవుతుందా కాదా అనేది కూడా సందేహం. అంత కష్టం శాస్త్రంలో, అంత నిగూఢత ఉన్నది. 3 సంవత్సరాలు ఓపిక పట్టాలి. అసలు ఏమిటి విందాం అనేటువంటి ప్రయత్నం ఉండాలి మనిషిలో. ఆ పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో మనిషి అతను సాధించలేనటువంటిది ఉండదు. అందుకనే వేదాంతంలో చాలామంది మనం చెరుగుతాం చూసారా, పొట్టులాగా అందరూ ఫుక్క. ఎక్కువ మంది అంతే నిలవలేరు అసలు. ఒక చాప్టర్ 2 చాప్టర్లకు వచ్చేటప్పటికీ అసలు తగ్గిపోతారు. భగవద్గీత 2వ చాప్టర్కి అసలు చాలా తక్కువ, ఆ కథ చెప్పేంత వరకు ఉంటారు, తర్వాత చిన్న చిన్నగా డ్రాప్ అవుట్స్ అంటారు. చూసారా వేదాంత క్లాసులో కూడా డ్రాప్ అవుట్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఉంటాయి. అన్ని క్లాసుల కంటే డ్రాప్ అవుట్ ఉండేది ఎక్కడయ్యా అంటే వేదాంతం క్లాసులో. అసలు ఇంతమంది రావడం వినడమే ఆశ్చర్యం. ఎందుకంటే శ్రద్ధావంతులు తక్కువ, మోక్ష ఇచ్చ కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అందులో ఆలోచన పనులు అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి గల వాళ్ళు మరీ తక్కువ. అందుకని అందరూ ఏదో తేలికగా పై పైన పని ఆలోచించే మనుషులే కానీ సూక్ష్మ బుద్ధితో ఆలోచించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు అరుదు. అందుకని వేదాంతం అందరికీ వంట పట్టదు. అందుకని తస్మిన్ దృష్టే పరావరే అది పొందాలి అంటే ఈ యొక్క శాస్త్రం చదవాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలను చూస్తున్నారు మీరు, ఏమిటి విషయం శాస్త్రం అటువంటిది ఇప్పుడిప్పుడే తెలుస్తున్నదండి అంటున్నారా లేదా? ఇదేమిటి ఇంతకాలం నుంచి చెప్తుంటే ఇప్పుడే అర్థమవుతుందంటే టీచర్కి తెలుసు, గురువుకు తెలుసు, చాలా స్లో ప్రాసెస్ ఇది. పర్వాలేదు, అయినా రండి వింటూ ఉండండి, నేను చెబుతూ ఉంటాను, అర్థమైనప్పుడే అర్థమవుతుంది కదా. మోక్షం కదా మన ప్రధాన కర్తవ్యం, మోక్షం పొంది తీరాలి అది తర్వాత మంత్రం. పదవ మంత్రం.
హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కళం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిహి తద్యదాత్మవిదో విదుః. తత్ శుభ్రం ఆత్మవిదః విదుః ఆత్మవిదః అంటే ఆత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళు అని అర్థం. విదః విదుః అంటే ఆత్మవిదః విదుః, ఆ పరబ్రహ్మాన్ని ఆత్మవిధులైనటువంటి వ్యక్తులు తెలుసుకుంటారట. ఎలా తెలుసుకుంటారు అంటే విరజం నిష్కళం బ్రహ్మ. ఎటువంటి విషయాన్ని బ్రహ్మని తెలుసుకుంటారు? విరజం అంటే అవిద్యారహితమైనటువంటిది, అజ్ఞానం అనేటువంటిది ఉండదు ఆ బ్రహ్మస్వరూపంలో. జ్ఞానస్వరూపం ఆ ఆత్మని విరజం అంటాం. అంటే తమో గుణరహితం అని అర్థం. రజం అంటే తమో గుణం, తమో గుణం అంటే అజ్ఞానం. తమో గుణ రిప్రజెంట్స్ అజ్ఞానం. ఈ బ్రహ్మం అనేటువంటిది అందులో తమో గుణం ఉండదు, తమో గుణానికి సంబంధించినటువంటి అజ్ఞానం ఉండదు. అటువంటి విరజం అయినటువంటి బ్రహ్మాన్ని తెలుసుకుంటారు ఆత్మవిదః. అంతేకాదు నిష్కళం బ్రహ్మ, విరజం బ్రహ్మ, నిష్కళం బ్రహ్మ, ఆ బ్రహ్మను పూర్తిగా తెలుసుకుంటారంటే సగం తెలుసుకుంటారు. సగం పూర్తి కాదు, ఆ బ్రహ్మకి అవయవాలే లేవు, నిరవయవం అని అర్థం. నిష్కళం అంటే కళ అంటే పార్ట్ అంటాం, అంశ. కళ అంటే అంశ. చంద్ర కళ అంటాం చూసారా, చంద్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ, అది పార్ట్ అంటాం, అంశం అంటాం. ఈ బ్రహ్మంలో అంశం అనేటువంటిది లేదు. మనకు ఎట్లాగైతే శరీరం ఒక భాగం, కాలు ఒక భాగం, ముక్కు ఒక భాగం, ఇన్ని భాగాలు ఉన్నాయి కదా మనకు, బ్రహ్మానికి కూడా అట్లాగే ఉంటాయా అండి అంటే ఉండవు అన్నారు. అది నిష్కళం బ్రహ్మ. నిర్గతాహ కళాహ యస్మాత్ తత్ నిష్కళం బ్రహ్మ. ఎవరిలో అయితే ఈ భాగములైనటువంటివి లేవో అటువంటి బ్రహ్మ అని అర్థం. అంటే నిరవయవం అంటే అవయవము లేనటువంటి అని అర్థం. ఎక్కడా తెలుసుకుంటారు అంటే ఆకాశంలో తెలుసుకుంటారా, వైకుంఠంలో తెలుసుకుంటారా, కైలాసంలో తెలుసుకుంటారా, లేకపోతే గోలోక బృందావనంలో తెలుసుకుంటారా,
లేకపోతే తిరుమల తిరుపతిలో తెలుసుకుంటారా? ఇంకెక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి మీరే. అక్కడెక్కడ తెలుసుకుంటారంటే కాదు. ఎక్కడ తెలుసుకుంటారు? హిరణ్మయే పరే కోశే, వాళ్ళ యొక్క హృదయంలో తెలుసుకుంటారట. కోశాలు ఉన్నాయి కదా, 5 కోశాలు మనకు. ఏమిటవి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. సో ఈ కోశాలన్నీ దాటి ఎలా తెలుసుకుంటారు? నేను అన్నమయ కోశాన్ని కాదు, స్థూల శరీరాన్ని కాదు, ఈ ప్రంచ ప్రాణాలు నేను కాదు, ఈ మనస్సు కూడా నేను కాదు, ఈ బుద్ధి అనేటువంటిది కూడా నేను కాదు, వీటన్నిటికీ సాక్షిభూతుండైనటువంటి నేను ఆనందమయ కోశం ఉంది చూసారా, అదిదా హిరణ్మయం. అంటే హిరణ్మయే అంటే ఏమిటి? ఆనందమయ కోశంలో అని అర్థం. ఆనందమయ కోశంలో హిరణ్మయే పరే కోశేనారు. ఈ లోపల ఉన్నటువంటి ఆనందమయ కోశంలో అక్కడ నేను నేను అనేటువంటి ఆత్మస్వరూపం తెలుసుకుంటారు, వాళ్ళ హృదయంలోనే తెలుసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? బయటన్న ప్రయత్నం చేస్తారు, లోపలన్న వెతుకుతూ ఉంటారు. ఇది 2 రకాలు. బయటను వెతకకూడదు, లోపలను వెతకకూడదు. అందుకే నేను చెప్తున్నాను గురువు గారు, తత్ శుభ్రం ఆ ఒక బ్రహ్మ పరే కోశే అస్తి అన్నారు. పరే అంటే ఏమిటి? సుప్రీం అని అర్థం. హిరణ్మయే అంటే జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి. ఎందుకంటే ఆనందమయ కోశం అన్నాను దీన్ని, హిరణ్మయం కోశాన్ని. ఆనందం ప్రకాశరూపం కదండి, మొహం చూడండి ఎంత ప్రకాశంగా ఉందో అంటాం. అంటే ఆనందంగా ఉన్నప్పుడు ప్రకాశంగా ఉంటుందా ముఖం? దిగులుగా ఉన్నప్పుడు ప్రకాశంగా ఉంటుందండి? ఆనందంగా ఉన్నప్పుడు ప్రకాశంగా ఉంటుంది. ఎందుకండి ఈ ఆనందమయ కోశం ప్రకాశంగా ఉంటుందంటే? అంటే అసలు సంగతి తెలుసా, అక్కడే ఆత్మ ఉన్నది, ఆత్మ ఉపలబ్ధి స్థానం. ఎందుకంటే ఆనందమయ కోశ వెరీ క్లోజ్ టు ఆత్మ. అందువల్ల ఆనందమయ కోశం ఎప్పుడు ప్రకాశ రూపంగా ఉంటుంది. అందుకని మనకు ఎప్పుడెప్పుడు ఆనందం కలుగుతుందో ఆ ఆనందం ప్రకాశ రూపంలో మన ముఖంలో వెలువడుతుంది. చూడండి ఎంత ముఖం ఎంత ప్రకాశంగా ఉందో. తేజస్సు వర్చస్సు అంటాం. ఏమండి ఈ తేజస్సు వర్చస్సు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆనందమయ కోశంలో నుంచే కదా వచ్చింది. ఆనందమయ కోశంలో ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ ఆనంద ఒక్క డ్రాప్లెట్ అనుభవిస్తున్నాడు అనమాట. ఆత్మానందంలో ఈ అనుభవానందం అనేటువంటిది ఒక ఒక చిన్న బొట్టు లాంటిది. నిజమైన ఆనందం కాదు ఇది, అనుభవానందం. కాబట్టి ఈ ఆనందం అనేటువంటిది కోశం అనేటువంటి దగ్గరలో ఉంది ఆత్మకి. అక్కడ ఉందిట ఆత్మ. ఆత్మని తను తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? స్వ ఆత్మానం, అది నేనే అని తెలుసుకుంటాడు. అది అక్కడ చాలా క్రూషియల్ పాయింట్. లోపల కూడా హృదయంలో ఎక్కడండి ఆనందమయ కోశం? ఎక్కడంటే ఎక్కడ లేదు. ఎవరైతే వెతుకుతున్నాడో, ఎక్కడ ఎక్కడని అడుగుతున్నాడో వాడే ఆత్మ. ద సెర్చర్ ఈజ్ ద ఆత్మ. హూ ఈజ్ ద సెర్చర్? ఐఆమ్. సో ఐఆమ్ ద ఆత్మ. అది స్వ ఆత్మానం అని చెప్పి శంకరాచార్యుల వారు భాష్యంలో చెప్తారు. శుభ్రమైనటువంటిది అంటే శుద్ధమైనటువంటిది అని అర్థం. జ్యోతిషాం జ్యోతి, ఎలా ఉంటుందండి ఆత్మ లోపల? జ్యోతిషాం జ్యోతి అంటే ప్రకాశములన్నిటికీ ప్రకాశమైనటువంటిది. ఈ ప్రకాశించేటటువంటి వాటన్నిటికీ ప్రకాశించే శక్తిని ఇచ్చేటటువంటి ప్రకాశం, లైట్ ఆఫ్ లైట్స్ అంటాం. లైట్ ఆఫ్ లైట్స్ అంటే ఏమిటి తెలుసా? ఇక్కడ మన ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశంతో సమానం, లైట్తో సమానం. ముక్కు ఒక లైట్, చెవు ఒక లైట్, నాలుక ఒక లైట్, కళ్ళు ఒక లైట్. ఇదేమిటండి ఇవన్నీ లైట్లు అంటారంటేను? జ్యోతి అంటే లైట్. ఎందుకు ఇవన్నీ జ్యోతులంటే? జ్యోతి అంటే ఏం చెప్పాను? దేని మూలంగానే అయితే మనం విషయాలను తెలుసుకుంటామో అవన్నీ కూడా జ్యోతితో సమానం. లైట్ వల్ల ఏం తెలుస్తుందండి మనకు? అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. ట్యూబ్లైట్ ఉండడం వల్ల మైక్, ఫ్యాన్, అదేవిధంగా శబ్దం. చెవులు ఏం చేస్తున్నాయి? శబ్దాన్ని తెలుసుకుంటున్నాయి. కాబట్టి చెవులు కూడా, శ్రోత్రేంద్రియం కూడా లైట్తో సమానమే, తెలుసుకుంటోంది కదా. నాలుకేం తెలుసుకుంటోంది? రుచి తెలుసుకుంటోంది, కాబట్టి లైట్తో సమానం. ఈ ఇంద్రియాలన్నీ కూడా జ్యోతులతో సమానం. ఈ జ్యోతులన్నీ కూడా పనిచేయడానికి ఎవరు కారణం? ఆత్మ. అందుకనే జ్యోతిషాం జ్యోతిహి అన్నారు. అర్థమైందా? జ్యోతిషాం జ్యోతి అంటే ఏమిటి? ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణం, అన్ని పనిచేయడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో ఈ జ్యోతులన్నిటికీ, జ్యోతులుగా ఉండడానికి కదా. మరి జ్యోతిషాం జ్యోతి అని చెప్పాలి కదా. లైట్, లైట్ ఆఫ్ లైట్స్. ఆత్మ ఈజ్ ద లైట్ ఆఫ్ ద లైట్స్. లైట్స్ అంటే ఇంద్రియాలు, లైట్ అంటే ఆత్మ. అర్థమైందా? అంతేగాని నిజంగా లైట్ అనుకోవాకండి. లైట్ అంటే ఏమిటి? దేని మూలంగానైతే అన్నీ తెలుసుకుంటున్నాము. చాలా ఆలోచించవలసిన విషయం ఇది. జ్యోతిషాం జ్యోతిహి ఆత్మవిదః విదుః. ఈ ఆత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా తెలుసుకుంటారు బ్రహ్మాన్ని. తత్ యత్ అన్నారు. ఏదైతే జ్యోతిషాం జ్యోతియో, ఏదైతే జ్యోతులన్నిటికీ కూడా ఇంద్రియములన్నిటికీ ప్రకాశించడానికి హెల్ప్ చేస్తుందో అది అది ఎంత ప్రకాశవంతం అయి ఉండాలి చెప్పండి. మరి వీటికి ఇంత జ్ఞానం ఉంటే వీటన్నిటికీ జ్ఞానశక్తినిచ్చినటువంటి ఆ ఆత్మకి ఎంత జ్ఞానశక్తి ఉండాలి? అవునా కదా? కాబట్టి ఆత్మ జ్యోతిషాం జ్యోతి ఆ పదాన్ని తర్వాత మంత్రంలో ఇంకా వివరించి చెప్తున్నారు గురువుగారు. తర్వాత మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం, 11వ మంత్రం. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్నిః తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. వేదాంతం మొత్తంలోకి ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. వేదాంత సాహిత్యం మొత్తానికి అంత నిగూఢమైనటువంటి అర్థం ఉంది ఇందులో. ఏం చెప్తున్నారు? న తత్ర సూర్య భాతి. తత్ర అంటే ఏమిటి? అక్కడ, ఆ బ్రహ్మంలో అని అర్థం. తత్ర అంటే సూర్య న భాతి. ఈ సూర్యుడు ప్రకాశించడట. అంటే దీన్ని ఎలా మనం అన్వయం చేసుకోవాలంటే ఆచార్యుల వారు రాస్తారు, అక్కడ సూర్యుడు ప్రకాశించడు అనేటువంటిది లిటరల్ మీనింగ్. యాక్చువల్గా తత్ర ఆత్మలో, ఆ బ్రహ్మంలో ఈ సూర్యుడు ప్రకాశించడు. ఏమన్నా అర్థమవుతుందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకని మంత్రాలు చాలా నిగూఢంగా ఉంటాయి. దాన్ని మనం బుద్ధి కుశలతతో అర్థం చేసుకోవాలి. మహానుభావులు భాష్యం రాశారు కాబట్టి బతికిపోయినాం, లేకపోతే మనకి ఇంకంతే అయోమయం. రాస్తే చదివితేనే అయోమయంగా ఉంది, అసలు లేకపోతే శంకరాచార్యులు వారు చెప్తారు. తత్ర సూర్య న భాతి అంటే ఏమిటి అంటే, ఈ బ్రహ్మాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు. సూర్యుడు వచ్చి ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తున్నాడండి? అన్నిటినీ మనకు తెలిసేటట్లు చేస్తున్నాడు కదా, ప్రకాశింపజేస్తున్నాడు. ప్రతిదీ మనం తెలుసుకుంటున్నాము అంటే సూర్యుడే కదా. ఏమండి ఇప్పుడు సూర్యుడు లేడు కదా, మేము తెలుసుకుంటున్నాం కదా అండి అంటారు మీరు. లైట్ సూర్యుడు కాదు కదా అంటే, కొంచెం డెప్త్కి వెళ్తే లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలక్ట్రిసిటీ, హైడ్రో దట్ దాంట్లో నుంచి వస్తుంది, వాటర్లో నుంచి. వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మేఘం నుంచి వచ్చింది. మేఘంలోకి వాటర్ ఎట్లా వెళ్ళిందండి? సూర్యుడు సముద్రంలో నుంచి ఆ యొక్క వేడి ద్వారా ఆవిరి రూపంలో నీటిని తీసుకొని మేఘ రూపంలో మేఘంలోకి పంపించి దాన్ని నీరుగా పంపించి, అంటే సూర్యుడే కదండి మరి. ఇండైరెక్ట్గా ఈ విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు చెప్పండి. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చింది అంతే కదా. ఈ సూర్యుడు అన్ని ప్రకాశింపజేస్తాడు కానీ ఈ బ్రహ్మాన్ని మాత్రం ప్రకాశింపజేయలేట. అదేమిటండి, అన్ని లోకాలను ప్రకాశింపజేయగలిగినటువంటి సూర్యుడు బ్రహ్మాన్ని ప్రకాశింపజేయలేడా అంటే, ఎంత సట్టిల్ మీనింగ్ ఉందో ఇక్కడ. ఆ బ్రహ్మం నా యొక్క బింబస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపాన్ని. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అని చెప్పాలి అంటే ఎవరు కావాలండి? నేను లేకుండా నేను అనేటువంటిదే కదా సూర్యుడికి ఎగ్జిస్టెన్స్ ఇస్తున్నది. ఇప్పుడు సూర్యుడు తనకు తానుగా ప్రకాశిస్తున్నాడని ఎవరండి చెప్పేది? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు అన్ని తెలియసేటట్లు చేస్తున్నాడు అంటున్నది ఎవరు చెప్పండి? నేను. ఇప్పుడు నేను లేకుండా సూర్యుడు ఉన్నాడు అని చెప్పడానికి వేరే ఆధారం ఏంటి చెప్పండి? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆలోచించండి ఎంత డెప్త్ ఉన్నదో ఈ వార్తలో. సూర్యుడు ఉదయిస్తున్నాడు అని చెప్పడానికి ఏ కాన్షియస్ ప్రిన్సిపల్ ఈజ్ రిక్వైర్డ్. ఈ చైతన్య స్వరూపం ఉంటేనే ఆ సూర్యుడు ఉన్నాడు అని చెప్పగలుగుతాం. ఇప్పుడు నేను లేకుండా సూర్యుడికి ఎగ్జిస్టెన్స్ లేదు. ఎంత ప్రపంచం మొత్తాన్ని ప్రకాశింపజేసేవాడైనప్పటికీ కూడా అటువంటి సూర్యుడికి కూడా సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు వల్ల అన్ని తెలుసుకుంటున్నాను అంటున్నది ఎవరు? నేను. కాబట్టి నేను లేకుండా సూర్యుడు అంతే కదా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నేను ప్రకాశింపజేస్తున్నానా సూర్యుడిని, సూర్యుడు నన్ను ప్రకాశింపజేస్తున్నాడా చెప్పండి. అది అర్థం ఇక్కడ. నా తత్ర సూర్య నభాతి. అర్థమైందా? అంతేకాదు, నత్ర చంద్రతారకం నభాతి. ఏమండి సూర్యుడు ప్రకాశింపజేయలేకపోవచ్చు, ఒకవేళ నక్షత్రాలు చంద్రుడు ఏమన్నా ప్రకాశింపజేస్తారా అంటే సూర్యుడే ప్రకాశింపజేయలేకపోతే చంద్రుడు నక్షత్రాలు ఎలా ప్రకాశింపజేస్తాయి? చంద్రతారకం నతత్ర భాతి. నక్షత్రాలు అని చెప్తున్నది ఎవరండి? నక్షత్రాలు వెలుగుతున్నాయి. మైసెల్ఫ్ ఐఎమ్ టెల్లింగ్. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రోదయం అయింది, ఈరోజు పౌర్ణమి అని అంటున్నది ఎవరు? చంద్రుడికి ఆ ఎగ్జిస్టెన్స్ని ఇస్తున్నది ఎవరు? నేను. అటువంటి నేను చంద్రుడు వచ్చి చూపించగలడా? నువ్వు చైతన్యానివి, చైతన్యాన్ని అని చెప్పగలడా చంద్రుడు? సూర్యుడు చెప్పగలడా? నక్షత్రాలు చెప్పగలవా? సప్తర్షి మండలం ఏమిటి? అన్ని నక్షత్రాలను చెప్పడానికి, నక్షత్రం నక్షత్రం చెప్పడానికి వాట్ యు రిక్వైర్? కాన్షియస్ ప్రిన్సిపల్. హూ ఇస్ దట్ కాన్షియస్నెస్? ఎవరు ఆ కాన్షియస్నెస్? చైతన్యం. నేను.
కాబట్టి ఆ చంద్రుడి నక్షత్రాలు కూడా ఈ ఆత్మని ప్రకాశింపచేయలేవు, ఈ ఆత్మని చూపించలేవు, ఇది ఆత్మని చూపించలేవు. కానీ ఏవి చూపిస్తున్నాయి ఇది నక్షత్రాలు అని? ఆత్మ. నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ వచ్చి ఇది ఆత్మని చూపించలేవు. కానీ ఇది సూర్యుడు, ఇది నక్షత్రం, ఇది చంద్రుడని చూపిస్తున్నది ఎవరండి? ఆత్మ. ఆ ఆత్మని నేనే. అర్థమైందా? నా తత్ర సూర్య భాతి నా చంద్ర తారకం, తారకం అంటే నక్షత్రాలు. ఇమా విద్యుత. తర్వాత ఈ మెరుపుంది చూసారా? పిడుగులు రాగానే, మెరుపు రాగానే పిడుగులు వస్తాయి కదా, మెరుపుంది చూసారా? అది ఒక రకమైనటువంటి ప్రకాశమే కదా. ఆ చీకట్లో వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి పూట గ్రామాల్లో అయితే బాగా తెలుస్తుంది, మనకి లైట్లల్లో తెలియదు. గ్రామాల్లో మనం నడుస్తూ ఉంటే మనకు దోవ తెలియదు. ఆ ఉరుములు వచ్చినప్పుడు దోవ తెలుస్తుంది మనకు. అంటే ఏమిటి? ఆ విద్యుత్ అనేటువంటిది మనకు దోవను చూపిస్తుంది. కొన్ని వస్తువులు తెలుస్తాయి మనకు. అటువంటి విద్యుత్ కూడా ఏదైతే, ఏ విద్యుత్ మూలంగా అయితే నేను అని తెలుసుకోగలుగుతానో, ఆ విద్యుత్ అని చెప్పడానికి ఎవరు ఆధారం? నేను. విద్యుత్ చూపించగలదా? ఇది ఆత్మ అని చెప్తుందా? ఏ ఇది విద్యుత్ అని చెప్తున్నది ఎవరు? చైతన్య స్వరూపం, చైతన్య స్వరూపం. కాబట్టి విద్యుత్ ఉండడానికి, నక్షత్రాలు ఉండడానికి, చంద్రుడు ఉన్నారు అని చెప్పడానికి, సూర్యుడు ఉన్నాడని చెప్పడానికి ఎవరు కావాలండి? చైతన్యం ఉండాలి. ఆ చైతన్య స్వరూపం నేను. అది ఇమాహ విద్యుత అంటే రకరకాల మెరుపులు వస్తాయి, ఫ్లాషెస్ ఆఫ్ లైట్నింగ్ అంటాం. ఒకటి కాదు, రెండు కాదు. విద్యుత అంటే మెరుపు తీగలు అంటాం. చూసారా? మెరుపు తీగలు. ఒకటే రెండా? ఎన్ని వస్తాయి మెరుపులు తీగలు? అట్లా వచ్చిపోతూ ఉంటాయి. అందుకని బహువచనం అన్నమాట. ఇమాహ విద్యుత, ప్లూరల్ నెంబర్. నభాంతి, అవి ఈ ఆత్మని ప్రకాశింపచేయలేవు. ఇది ఒక స్టెప్. తర్వాత ఏం చెప్తున్నారు? కుతః అగ్ని, వీళ్ళందరూ ప్రకాశింపజేయలేకపోతే ఈ మామూలు అగ్ని ఏం ప్రకాశింపజేస్తుందండి? మనం చేసే నిప్పు ఉంది కదా ఇంట్లో, వంట చేసేటటువంటి పొయ్యి దగ్గర ఉండే నిప్పు కానీ, అగ్నిహోత్రంలో చేసే నిప్పు కానీ, ఈ అగ్నిదేవుడు ప్రకాశింపజేయగలడా? అటువంటి సూర్యుడికే సాధ్యం కాలేదు, పెద్ద చంద్రుడికే సాధ్యం కాలేదు, పెద్ద పెద్ద మెరుపులకే సాధ్యం కాలేదు. ఈ లోకల్ అగ్ని చేస్తుందా అంటే, కుతః అగ్ని అంటే అగ్నికి సాధ్యం కాదు అని అర్థం. వాళ్ళకే సాధ్యం కాకపోతే ఈయనకే సాధ్యం అవుతుందండి? కాదు అని అర్థం. అంటే ఏమిటి? ఇది అగ్ని అని చెప్పాలంటే ఎవరు కావాలండి? నేను, చైతన్యం స్వరూపం. ఐ నో దిస్ ఇస్ ఫైర్, బట్ ఫైర్ కెనాట్ నో. అగ్ని వచ్చి ఇది ఆత్మస్వరూపం అని చెప్పగలదా? కానీ నేను ఆత్మస్వరూపాన్ని, ఇది అగ్ని అని చెప్పగలను. కాబట్టి అగ్ని ఉండాలంటే నేను ఉండాలి, అగ్ని లేకపోయినా నేను ఉండగలను. చూసారా? అగ్ని ఉన్నది అని చెప్పాలంటే చైతన్య స్వరూపం ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నానని చెప్పడానికి అగ్ని కావాలా? ఏమంటే సూర్యుడు కావాలా? చంద్రుడు కావాలా? నేను ఉన్నానని చెప్పడానికి మీరు ఎవరు కావాలని ప్రమాణం మీకు? ఎవరు అక్కర్లేదు. ఈవెన్ మీ నియర్ డియర్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అక్కర్లేదు. నేను ఉన్నానని చెప్పడానికి ఎవరు కావాలి మీకు? ఎవరు అక్కర్లేదు. నేనున్నానని చెప్పడానికి నేను చాలు, నేను చాలు. కానీ సూర్యుడు ఉన్నాడని చెప్పడానికి నేను కావాలి, చంద్రుడు ఉన్నాడని చెప్పడానికి నేను కావాలి, నక్షత్రాలు ఉన్నాయని చెప్పడానికి నేను కావాలి, అగ్ని ఉన్నదని చెప్పడానికి నేను కావాలి. కాబట్టి నా మీద అవన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నేను చైతన్యాన్ని, అవన్నీ నా దగ్గర పనిచేయవు, నన్ను అవి ప్రకాశింపచేయలేవు. అంతేకాదు తర్వాత చెప్తున్నారు, అయం అగ్ని సర్వం. కుతః అయం అగ్ని, ఈ అగ్ని ఎలా ప్రకాశింపచేయగలదు? అంతేకాదు, ఆన్ ద అదర్ హ్యాండ్, అయం సర్వం తం ఏవ అనుభాతి. భాంతం, ఏదైతే తనకు తానుగా సెల్ఫ్ ఎవిడెంట్, నేనున్నాను అనేటువంటిది మీకు సెల్ఫ్ ఎవిడెంటా కాదండి? ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు, క్రింద కూర్చున్నారు, ఏమండి స్వామిని నేనున్నానా నేనా చెప్పండి అని అడుగుతారా మీరు? అప్పుడు ఎలాంటి సందేహం వస్తుందా మీకు? రాదని అనుకుంటున్నా.
ఒరే అబ్బాయి నేనున్నానా నేను చెప్పురా అంటామా, అది సెల్ఫ్ ఎవిడెంట్ అంటే, దాన్నే భాంతం అంటాం. ఈ భాంతం అయినటువంటి నేనేం చేస్తున్నాను, తం సర్వం అనుభాంతి ఏవ, అనుభాతి అంటే ఏమిటి, నేను ప్రకాశింపజేస్తున్నాను. ఇవన్నీ కూడా నా చేత ప్రకాశింపజేయబడుతున్నాయి. అంటే ప్రకాశింపజేయబడుతున్నాయి అంటే ఏమిటి, నా చేత అవన్నీ ఉన్నాయి అని నిర్ధారణ చెయ్యబడుతోంది అని అర్థం. ప్రకాశింపజేయబడుతున్నాయి అంటే వాళ్ళకి లైట్ నేను ఇవ్వస్తున్నానని కాదు అర్థం. దే ఆర్ ఆల్ షైనింగ్ బికాజ్ ఆఫ్ మీ అన్నారు. అర్థమైందే? అనుభాతి అంటే ఏమిటి, అవి ప్రకాశిస్తున్నాయి అని చెప్పడానికి నిర్ధారణ చెయ్యాలంటే ఎవరు కావాలండి, నేను, నేనున్నానని చెప్పడానికి. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, నక్షత్రాలు అక్కర్లేదు, అగ్ని అక్కర్లేదు, అవన్నీ కాదు, ఇంకా ఎవరు అక్కర్లేదు అసలు. అది తం ఏవ భాంతం అనుభాతి సర్వం. అగ్ని నక్షత్రాలు చంద్రులే కాదు, సర్వప్రపంచం నేనే తెలుసుకుంటున్నాను, తెలియజేయబడుతున్నాను, ఎవ్రీథింగ్ అనేది అనుభాతి సర్వం. అంతేకాదు తస్య భాష, ఆ ప్రకాశం వల్ల, ఆత్మ ప్రకాశం వల్ల, చైతన్యం వల్ల తస్య భాష ఇదం సర్వం విభాతి. ఇదం సర్వం అంటే ఈ జగత్తంతా కూడా తెలియబడుతున్నది. తెలియబడుతున్నదా లేదా? నేను ఆత్మస్వరూపాన్ని, ఇల్లున్నది, కారుంది, ఊరుంది, అన్నీ ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రతిదీ ఉన్నదని చెప్తున్నారా లేదా? ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అని చెప్పడానికి ఎవరు? సర్వమిదం అన్నారు. జగత్తు మొత్తం ఏవైతే చూస్తున్నామో, కళ్ళతో మనసుతో ఆలోచిస్తున్నామో, వింటున్నామో, అన్నీ సర్వమిదం విభాతి. అందుకని దేవుడు గుడిలో ఆరతి చూపించేటప్పుడు ఇది చదువుతారు, న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఆరతి చూపించేటప్పుడు గుళ్ళో దాన్ని తెలుగులో హారతి అంటాం, హారతి అనకూడదు, అది ఆరతి. హారతి అంటే హరించుకుపోవడం, ఆరతి అనాలి. ఆరతి అంటే ఏమిటి, ఈ చదువుతో ఎంత అంటా అంటే దేవుడికి ఆరతి చూపిస్తున్నాం, అందరు చూడండి అని. ఆయన వల్లనే అన్నీ చూడగలుగుతున్నాం, ఆత్మస్వరూపం వల్ల ఆయనకు మన కర్పూరం చూపిస్తున్నాం తీసుకెళ్ళి, అందుకని చెంపలు వేసుకుంటాం అక్కడ. చూసారా, ఆరతి చూపించేటప్పుడు చెంపలు వేసుకుంటాం. దేనికి, చాలా తప్పు చేస్తున్నాను నాయన, నీకు నేను ఆరతి చూపించడం ఏమిటి, అంత ప్రపంచం మొత్తం చూడడానికి నువ్వు చైతన్య స్వరూపం అనేటువంటి నువ్వే కారణం, కానీ ఏదో అజ్ఞానం వల్ల ఇది చూపిస్తున్నాను మన్నించు అని చెప్పి చెంపలు వేసుకుంటాం. అందుకని కళ్ళు కూడా మూసుకుంటాం, ఎక్కడో లేదా ఆ చైతన్యం ఇక్కడే ఉంది అని. చాలామందికి ప్రశ్న, ఏమండి ఆరతి చూపించినప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుంటారు? ఆరతి చూడటానికి ఇక్కడి నుంచి అక్కడికో వెళ్తారు, వెళ్ళి అక్కడికి పోయి ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆరతి చూపించేటప్పుడు ఇట్టని కళ్ళు మూసుకుంటాడు. అంటే ఏమిటి అర్థం, ఇండైరెక్ట్లీ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ ఆత్మస్వరూపం ఈజ్ ఇన్ యూ. పరోక్షంగా నువ్వు ఒప్పుకుంటున్నావు ఆత్మస్వరూపం ఇక్కడే ఉందని, నీకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటున్నావు. అది దీని యొక్క అర్థం. చూసారా ఎంత అర్థం ఉంది ఇందులో. తర్వాత మంత్రం,
బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః ఉత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రశృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం.
ఇది సర్వ బ్రహ్మమయం అని చెప్పడానికి ఈ మంత్రం ద్వారా చెప్తున్నారు. అన్నమాచార్యుల వారు రాశారు పాట, బ్రహ్మమొక్కడే, పరబ్రహ్మమొక్కడే, అంతా బ్రహ్మమే అని త్యాగరాజుల వారు చెప్పారు.
అంతా రామమయం అంటే అంతా బ్రహ్మమయం అని అర్థం. సదాశివ బ్రహ్మేంద్రులు కూడా సర్వం బ్రహ్మమయం అని చెప్పి చెప్పారు. సో అందరం కూడా మనకు తెలుసు అంతా బ్రహ్మమయం అండి, అంతా దైవమే ఉన్నాడు, ఆ దైవమే బ్రహ్మం అని అంటాము కాబట్టి అంతా బ్రహ్మమే అన్నప్పుడు ఆ బ్రహ్మం ఎవరండి? అంతా బ్రహ్మం అంటే ఈ చైతన్య స్వరూపమే. ఎక్కడ ఉన్నాడు చెప్పాను ఆ పాట, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. పండరీపురంలో ఉన్న పాండురంగడు ఇక్కడే ఉన్నాడు హృదయంలో, అందుకని అందరం పండరీపురం పోదాం అన్నాడు. పదం పోదాం పోదాం పండరీపురం అన్నట్లుగా కథాకాలక్షేపంలాగా వింటే నా దుఃఖ నివృత్తి కాదండి. దానిలో ఉన్న తాత్పర్యంలోకి వీ హ్యావ్ టు, మన మనస్సుని అట్లా నిగూఢ సూక్ష్మ బుద్ధితో వెళ్ళిపోవాలి. వెళితే కానీ అర్థం కాదు. ఏం చెప్తున్నారు? బ్రహ్మ ఏవ ఇదం అమృతం. అమృతం అంటే ఏమిటి? ఇమ్మోర్టల్ అని అర్థం, చావు లేనటువంటి అని అర్థం. శరీరానికి ఉంటుంది మరణం, కానీ నేనే అయినట్టు ఆత్మస్వరూపానికి మరణం ఉండదు. నిద్రలో శరీరం మర్చిపోతున్నాం, శరీరం ఉందండి కానీ నేనున్నానా లేనా అంటే నేను శరీరాన్ని కంటే భిన్నమైనటువంటి వాడినా కాదా? శరీరం తెలియదు, ఇంద్రియాలు తెలియవు, ప్రపంచం తెలియదు, ఏమీ తెలియదు, కానీ నేను ఉన్నాను. ఎలా ఉన్నావయ్యా? ఏం ఉపయోగిస్తున్నావు? నేనున్నానని చెప్పడానికి మనస్సును ఉపయోగిస్తున్నావా? కాదు. ఇంద్రియాలు ఉపయోగిస్తున్నావా? లేదు. శరీరాన్ని ఏమన్నా ఉపయోగించావా? అది జడంలాగా పడుంది. కానీ మరి నేనున్నానని ఎలా తెలిసిందయ్యా అంటే అదే సెల్ఫ్ ఎవిడెంట్ అంటే తనకు తానుగా సాక్షి అది, అది నేను అని అర్థం. ఇప్పుడు నేను అన్నప్పుడు మీరు రెండు చూడాలి ఇక్కడ, ఆర్సి ఓసి ఆర్ఎం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అండ్ బింబ చైతన్యం. ఈ మూడింటిలో అసలైన స్వరూపం ఏది? నాది ఆర్ఎమ్మా, ఆర్సియా, ఓసియా? చెప్పండి. ఓసి. ఓసి అంటే ఏమిటి? ఒరిజినల్ కాన్షియస్నెస్. అంతేగాని శరీరం రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యం కాదు నేను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నేను బ్రహ్మం, నేను బ్రహ్మం అంటున్నప్పుడు ఏదేని చూసుకోవాలి మనం? ఈ ఓసి బింబ చైతన్యాన్ని నేను అని చెప్పాలి. కానీ ఈ అద్దం లాంటి ఈ శరీరంలో ప్రతిబింబిస్తున్నటువంటి అహంకారాన్ని నేను కాదు. అందుకని గురువుగారు నేను నేను అన్నప్పుడు నేను ఈ అహంకారాన్ని తీసుకోకూడదు. అర్థమైందా? గురువు గారేమో బింబ చైతన్యం దృష్టితో మాట్లాడుతూ ఉంటారు, నేను ఎంతసేపటికీ అహంకార దృష్టితో చూస్తూ ఉంటాను. ఇదే జరిగేది క్లాసుల్లో ఎక్కువగా. ఏం జరుగుతుంది తెలుసా? ఈ శరీర దృష్టి, మనస్సు దృష్టి, ఈగో దృష్టి, ఆత్మ కామం క్రోధం దృష్టితోనే వింటుంటారు. అందుకని వాళ్ళకి ఏం అంతుపట్టదు. అందుకని ఎప్పుడైతే నేను బ్రహ్మం అని చెప్పి అంటానో, ఈ నేను అనేటువంటిది మిక్స్డ్ అయి ఉంది. ఆర్సి ప్లస్ ఓసి ఇస్ నేను. ఇప్పుడు నేను బ్రహ్మ అని అన్నప్పుడు నేను ఓసీనా ఆర్సీనా అండి? నేను బ్రహ్మ అని అన్నప్పుడు నేను ఓసీని, ఒరిజినల్ కాన్షియస్నెస్ని, బింబ చైతన్యాన్ని. నేను అమ్మని, నేను తండ్రిని, నేను కొడుకుని అన్నప్పుడు ఏసినది ఓసియా? మరి ఏసీ, ఏసీ ఏసీ అంటున్నాను, ఓసీయా ఆర్సీయా? ఆర్సీ. అబ్బా, నేను క్లాసుకు రావడం చెప్పడం ఫలితం దక్కింది అనుకుంటున్నాను ఈరోజు. అదృష్టం అంట చెప్పగలగాలి స్టూడెంట్స్. నేను బ్రహ్మాన్ని అని చెప్పినప్పుడు నేను ఓసి, నేను శిష్యుణ్ణి, నేను గురువుని, నేను తండ్రిని, నేను తల్లిని అని చెప్పేటప్పుడు నేను ప్రతిబింబ చైతన్యాన్ని. అర్థమైందా? ఇది అర్థం చేసుకునే వినాలి మీరు నెక్స్ట్ ఉపనిషత్తులన్నీ. అలా వింటేనే ప్రయోజనం. లేకపోతే నేను ఓసి దృష్టిలో నేను మాట్లాడేటప్పుడు మీరు ఆర్సి దృష్టిలో మీరు వింటే కమ్యూనికేషన్ గ్యాప్ ప్రాబ్లం. 20 సంవత్సరాలు చెప్పినా మోక్షం రాదు. అందుకని నేను ఎంత సీరియస్గా ఆ పాయింట్ నేను డీల్ చేసేది అందుకోసమే. ఇప్పుడు ఆ జ్యోతిషాం జ్యోతి అనేటువంటిది ఓసి నేను అని అర్థం. నేను అంటే మరి శరీరానికి నేను చూపిస్తున్నా, మనకి ఇందులోనే కదా ఉంది అవైలబిలిటీ. ఆ బ్రహ్మం ఎక్కడుందండి? ఇప్పుడు పురస్తాత్ పశ్చాత్ దక్షిణత ఉత్తరేణ.
పురస్తాత్ అంటే ఫ్రంట్, ముందు ముందు ఉన్నదిట. ఎందుకంటే అంతా బ్రహ్మమైనప్పుడు ముందు ఏమిటండి ఉండేది? మైక్ అంటానా? బ్రహ్మమే ఉన్నది. అంతా బ్రహ్మమైనప్పుడు ముందు ఉన్నది ఎవరండి? బ్రహ్మం. అంతా బ్రహ్మమైనప్పుడు వెనకున్నది ఎవరు? పశ్చాత్. వెనకెవరు? బ్రహ్మం. అంతా బ్రహ్మమైనప్పుడు కుడివైపు ఎవరు ఉండేదండి? బ్రహ్మం. అంతా బ్రహ్మమైనప్పుడు ఎడం వైపు ఉండేది ఎవరు? బ్రహ్మం. అందుకనే పురస్తాత్ పశ్చాత్ దక్షిణత ఉత్తరేణ. అర్థమైందా? అంతా బ్రహ్మమయం. లిప్ మూమెంట్ కాకూడదు, కన్విక్షన్ కావాలి. స్లోలీ యూ హ్యావ్ టు కన్విన్స్. బ్రహ్మ పశ్చాత్, బ్రహ్మ దక్షిణత అంటే కుడివైపు, పశ్చాత్ అంటే వెనక, అంతేకాదు ఉత్తరేణ అంటే ఎడం వైపు. తర్వాత ప్రసృతం, వ్యాపించున్నది బ్రహ్మం. అధహ ఊర్ధ్వం అంటే వెనక ముందు చెప్పారు, కుడి ఎడమ చెప్పారు, పైన క్రింద ఏమిటండి అన్నాడు. అరే అంతా బ్రహ్మం అయినప్పుడు అప్ అండ్ డౌన్ ఆల్సో బ్రహ్మన్. సర్వం బ్రహ్మమయం. అధహ అంటే క్రింద, ఊర్ధ్వం అంటే పైన. ఇదం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మ ఏవ వరిష్టం. బ్రహ్మమే శ్రేష్టమైనటువంటిది, పరమోత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, అంతా వ్యాపించున్నది. ఆ బ్రహ్మం ఎవరండి? నేను. ఒరిజినల్ కాన్షియస్నెస్ని, బింబ చైతన్యాన్ని ఈ శరీరానికి, సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి, అవి ఉండడానికి ఆధారాన్ని నేను అని చెప్పాలి. అది జ్ఞానం అంటే. అర్థమైందా? ముందు చెప్పిన వాటిలోనే 5, 6, 7 శ్లోకాలు చెప్పిందే, ఇక్కడ మళ్ళీ వివరంగా విస్తృతంగా చెప్పారన్నమాట. దీనితో ఈ యొక్క 2వ అధ్యాయంలో 2వ ఖండం అయిపోయింది. తర్వాత 3వ అధ్యాయంలోకి వెళుతున్నాం. 3వ అధ్యాయంలో 2 ఖండాలు ఉన్నాయి. మళ్ళీ అవి 2 పూర్తయిపోతే ముండకోపనిషత్తు అయిపోతుంది. ముండకోపనిషత్తు అయిపోగానే కేనోపనిషత్తు చదవాలి. అది మహా కష్టమైనటువంటిది. అంటే భయపడవాకండి, ఇప్పుడే కష్టమైనటువంటిది అన్నానని. చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు. అందుకని ఈ మంత్రం మాత్రం చదువుతాం. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరణ్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఇంకొక మంచి ఉదాహరణ ఇచ్చి చెప్పబోతున్నారు. ఇప్పుడు మనకు చెప్పింది కూడా నతత్ర సూర్యోభాతి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఉదాహరణ, ఇమేజరీ అంటాం. ఉదాహరణ ద్వారా మనకు ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలియజేశారు. ఎంత చక్కగా ఉదాహరణలు చెప్పి మనకు ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలియజేశారు గురువు గారు అంటే మంత్రాల వల్ల. అందుకని ఉదాహరణలు చాలా ముఖ్యం. ఆ ఉదాహరణ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని దాన్ని వదిలిపెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే మంత్రం కూడా మంచి ఉదాహరణ ఆ జీవాత్మకి పరమాత్మకి ఆ ఐక్యాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు. మహావాక్య మంత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదంతా వచ్చే ముండకోపనిషత్ క్లాసులో చూస్తాం.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.